This is a speech not for publicity. This is a speech with a purpose. ప్రత్యేకమైన గౌరవాలకన ఈ దండలు వేయటం కానీ ఇక్కడ నేను చెప్పే మాటలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. అదే వాళ్ళు పొద్దున్న 9 ఒక మా ఇంటికి వచ్చారు. యేసుక్రీస్తు ప్రచారం చేసే వాళ్ళందరూ మా యేసుక్రీస్తుని తెలుసుకోండి, మీ లేక మీకు మోక్షం లేదని వాళ్ళు చెబుతున్నారు. సర్వమతాలకి సమానమైన మూర్తి మా మేరభాగం మీరు స్మరించుకోండి, మీకు మోక్షం వచ్చేస్తున్నా వాళ్ళు చెబుతున్నారు. అలాగే రమణ మహర్షి గారిని స్మరించుకోండి, మీరు మోక్షం వచ్చేస్తాను మీరు చెబుతున్నారు అని అన్నారు. పొద్దున్న సరిగ్గా 9 నేను భూమి న్యాయం చేయించడం వచ్చాను. రమణ మహర్షి గారిని స్మరించుకుంటే చాలు, మీకేం అక్కర్లేదు, మీకు మోక్షం వచ్చేస్తాను నేను ఎక్కడైనా చెబుతానంటే మీరు విన్నారు, మీకేమైనా ప్రమాణం అంటే దానికి ఇష్టం మనం స్మరించుకోవచ్చు. మేము ప్రతి ఆదివారం వచ్చే భక్తుల్లో మీరు రమణ భక్తులు కాదని మేమేమో కంపల్షన్ చేశాం. మేము నారాయణ నామం చేస్తున్నాం, శివనామం చేస్తున్నాం, కృష్ణనామం చేస్తున్నాం. ఒకవేళ రమణ మహర్షి గారు అంటే ఇష్టం ఉండి వాళ్ళు స్మరించుకుంటే నేనేమన్నా అభ్యర్థన అప్పుడు నేను చెప్తాను. రమణ మహర్షి గారే చెప్పలేదు నన్ను స్మరించుకోండి మీకు మోక్షం ఇచ్చాను, అట్లా నేను ఎలా చెప్తానని చెప్తాను. ఇష్టమే మేము స్మరించుకుంటున్నాం అంటారనుకోండి, స్మరించుకోనని చెప్తాం. మేము ఆ రూపం ఉంది వాళ్ళకి. భగవాన్ చెప్పిన థీసిస్ ఏంటంటే హూ యా మై నేను ఎవడను, నేను ఎవడనే ప్రశ్న వేసుకుని విచారణ చేసుకోమని చెప్పాడు. కానీ రమణారమణ అంటూ కూర్చోమని చెప్పాడు, విచారణ చేసుకోమని చెప్పాడు. వీఆర్ఐ మీన్స్ వాట్ ఈజ్ ద ట్రూత్. నేనెవరినో నాకు తెలియటం లేదు కాబట్టి, ఈ శరీరం నేను అనుకుంటున్నాను కాబట్టి, ఈ మనస్సు నేను అనుకుంటున్నాను కాబట్టి, నా స్వరూపం నాలో ఉన్న పరమార్థం గురించి నాకు తెలియదు కాబట్టి, అది తెలుసుకోవటం కోసమే నేను ఈ జన్మలో వచ్చాన్న సంగతి కూడా నాకు తెలియదు కాబట్టి, అంటే నేను ఎవరినన్నా ప్రశ్న వేసుకోమన్నాడు. నేనెవడన్న ప్రశ్నకు అర్థం ఏంటంటే తన స్వరూపాన్ని తనను తెలుసుకోవడానికి సహాయపడుతున్న నేనెవడన్న ప్రశ్న. అంతేకాని ఎవరో త్యాగస్థంగా అడిగిన దానికి ఏదైనా భగవాన్ చెబితే అది మనం సారి తెలియని వరకు సారి తీసుకో. భగవాను విచారణ మార్గం చెబుతున్నారు అని చెప్పి విచారణ మార్గం ఏం మాట ఏం తెలియదని స్వామి, విచారణ మార్గం తెలియదు మాకు, ఏది మీ ఎందుకు మాకు ప్రీతి, మేము రమణ రమణ అనుకుంటాం, మాకు మిగతా పడదు, మాకు ఏం తెలియదు అని భగవాన్ దగ్గర అంటే సరిసరి సరిసరి అంటే ఆయన పబ్లిసిటీ చేసుకుంటున్నాడు అని అర్థం. ఆయన ఏమేమో మాకు తెలియదు, ఉపదేశాలు ఏముందో మాకు తెలియదు, మేమేం పుస్తకాలు చదువుకోలేదు, ఇది నేను రమ్మ రమ్మ అంటే ఇది చేత కాదు అన్నారనుకోండి. వాళ్ళ మనస్సు నిదానం ఉంచడం కోసం, ప్రగ్రత కోసం సరిసరి అలాగే తెలుసుకుంటాం. అంటే ఆయన అర్థం ఏంటంటే ఆయన పబ్లిసిటీ కోసం అలా చెప్పాడు. మా మాత్రం చిన్న విషయం కూడా మనం అర్థం చేసుకోబెట్టాలి. అది ఎందుకు చెప్తున్నా ప్రకృతి జీవులని కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఈ ప్రకృతిలోంచి బయటికి వెళ్ళడం అని చెప్పారు రామకృష్ణ. వాళ్ళని మీరు రంపం పెట్టి కూర్చేయండి, ఆ ప్రకృతి కోసం వాళ్ళకు పోదని చెప్పారు. వీళ్ళకి బద్ద జీవులు, వీళ్ళకి ఏం పని లేదు మామూలు. మళ్ళీ జైలుకి వెళ్ళటం అలవాటు అయిన మళ్ళీ రా బయట విడిచిపెట్టగానే దొంగతనం చేసి మళ్ళీ జైలుకి వెళ్ళిపోతారు, చావగానే మళ్ళీ పుట్టగానే పడతారు, మళ్ళీ చచ్చిపోతారు, మళ్ళీ పుట్టారు. అది మంచి జన్మ కావచ్చు, చెడు జన్మ కావచ్చు, ఈ ప్రకృతిలోంచి బయటపడతారు. అసలు ఇందులో రహస్యం ఏంటంటే మన కళ్ళకు కనిపిస్తున్నది ప్రకృతి, ఈ పంచభూతాలు. ఈ పంచభూతాలే ప్రకృతి కాదు, ఈ గాలి నీరు ఇదే ప్రకృతి కాదు. కృష్ణుడు ఏం చెప్పాడంటే నీ మనస్సు నీ అహంకారం కూడా ప్రకృతి. ఏ దేవుణ్ణి ప్రార్థించినా, ఏ గురువుని ఆరాధించినా, ఏ మతంలో నువ్వు పుట్టినప్పటికీ మనిషి ఏంటని ఏదో మతంలో పుడతాడు. మతం లేకుండా ఏ మనిషి ఉండదు, వాడు నాటి వస్తుంది ఏదో విషయం. మనిషి ఏంటారు ఏదో మతంలో పుడతాడు, మతం లేని మనిషి ఉండదు. ఏ దేవుణ్ణి ప్రార్థిస్తున్నప్పటికీ మనం ఏ జన్మలో ఉన్నప్పటికీ ఇవాళ జన్మలో ఉన్నాం, రేపకం ఈవేళ చుట్టాలు ఏది వచ్చి జన్మలో చుట్టాలి, ఈవేళ స్నేహితులు వరకు వచ్చి జన్మలో అది చెప్ప. అయితే ఒకటి ఇక్కడ నూటికి 100 పాలు యథార్థమైన విషయం ఒకటి చెబుతాను. మీరు ఏ దేవుణ్ణి పూజిస్తున్నారంటే ప్రధానం కాదు, ఎంతకాలం అయితే మీ అహంకారం ఈ ప్రకృతిని దాటలేదు, ఎంతకాలం అయితే మీ మనస్సు ఈ ప్రకృతిని దాటలేదు, అంతకాలం ఆ జీవుడు ప్రకృతిలోకి వస్తుంది ఉండవలసింది. ఇది మీరు ఇంటికి వెళ్ళి పుస్తకంలో రాసుకొని మీకు అనుమానాలు కలదు, మీకు అర్థమవుతుంది. ఎవరు మీకు సహాయం చేయరు, సెల్ఫ్ అండర్స్టాండింగ్ లేకుండా సెల్ఫ్ రియలైజేషన్ ఎవరికి రావాలి. కొంతమంది ఇది సామర్థ్యం ఉంటుంది, అలాగే ఆ సామర్థ్యం బుద్ధిపరంగా కొంతమంది ఉంటుంది. ఏది విషయం చెప్పింది కాస్త ఆలోచించండి అంటే వాళ్ళు ఆలోచించడానికి ఇష్టపడదు. ఇంత ఆలోచన కొత్త ఎఫర్ట్ కావాలి. ఏమండి అదొక మాకి తెలియదు. భగవంతుడు చెప్పనివ్వండి, ఆచార్యస్వామి వారు చెప్పనివ్వండి, రమణాచార్యులు చెప్పనివ్వండి, ఇక రామానుజాచార్యులు చెప్పనివ్వండి, ఆత్మ గురించి మీ బుద్ధికి కొంతవరకు అవగాహన కాకపోతే ఆత్మజ్ఞానం మటుకు ఏ జన్మలోనూ ఏ లోకంలోనూ రానే రాదు. దీనికి మీకు ఎవరు ఏ దేవుడు ఏ దేవత సహాయించారు, అది ఏమిటి ఉంది, సహకారం ఉంటాయి. మనం ప్రకృతిని దాటేనా లేదు, ఎవరు హృదయానికి వాడే సాక్షి. దీనికి రుజువు లెక్కలే, సాక్షి లెక్కలే, మేస్టిడ్ కొట్టుకే లెక్క. ఈ స్థితప్రజ్ఞ లక్షణాలు మీరు ఎదురుకుండా పెట్టుకోవటం, ఈ స్థితప్రజ్ఞ లక్షణాలకు సరిపడి నా హృదయం ఉండాలని చూసుకోండి. లేదనుకోండి, నేను ప్రకృతిలోకి వచ్చాను, మళ్ళీ నేను పాము కింద పుట్టొచ్చు, లేదా ఇంకొక మనిషి కింద పుట్టొచ్చు, లేదా వేదవాడి కింద పుట్టొచ్చు, లేదా ఏం కంటాక్ట్ ఆఫీసర్ గారి ఇంటి కడ పుట్టొచ్చు, అది వేరే విషయం. ఎలాగైనా వాడు ప్రకృతిలో బంధించబడతాడు. జనభ సంఖ్య లేనా సంఖ్య లేదు, ఇతర సంఖ్య లేనా సంఖ్య లేదు, బంగారపు సంఖ్య లేనా బంగారం తోటి మీరు సంఖ్య చేసి నా చేతులు కట్టేస్తారనుకున్నది బంగారమే, అదొకటి ఎంత బాగుంది ఎంత బాగుంది పోలీసులు వచ్చి నేను బంగారు సంఖ్య దగ్గర చేతులు కట్టేసి నన్ను స్టేషన్ తీసుకెళ్తున్నారనుకోండి, అదొక ఎంత బాగుంది ఎంత బాగుందో సంతోషిస్తాను ఏడుస్తాను. అంటే ప్రకృతి ఉపవాసం ఉన్న వాళ్ళు ఆ బద్ధ జీవులు ఎవరు కాపాడలేదన్నాడు రామకృష్ణ. వాళ్ళ ప్రకృతి చక్రంలో అలా తిరుగుతూ ఉండవలసిందే. ఒకవేళ పరాధ పడి ప్రమాదం పడి మీరు అలా వెనకాల అయితే మిమ్మల్ని కూడా చక్రం లాక్కుపోతారండి. మీకు వివేకం లేకుండా మీరు ఏ ప్రమాదంలో పడ్డారా ఆ సుడిగుణంలో పడిపోవచ్చు. మీరు ఎలా ఉంటుందంటే రామానుజాచార్యుడు శ్రీరంగంలో మకాంలో 120 సంవత్సరాలు జీవించారు రామాను, 120 సంవత్సరాలు. అప్పుడు కూడా 120 సంవత్సరాలు కూడా ఆయన ప్రాణం పోతాడు. పరమేశ్వరుని ప్రార్థించాడు శరీరంలో ఎంతకాలం ఉంటాను తీసి మనం అలా ప్రార్థించు. ఇది మన శరీరం లేకపోతే పొద్దున్న ఇబ్బంది అవుతుంది కదా. ఆ రామాను ఎక్కువ కాలం ఎక్కడికైనా ఎవరైనా పిలిస్తే వెళ్ళేవాడు, కానీ మకాం ఏంటంటే శ్రీరంగం, శ్రీరంగం ఎక్కడైనా తిరుగుతున్న పలికడం మకాం. అక్కడ ఏమైంది, అక్కడ ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి పెరుమాళ్ళని దర్శించి వెళ్ళేవాడు. మనం దేవుడు దేవుడు అంటాం, వైష్ణవులు ఏమంటారంటే పెరుమాళ్ళు అంటారు. వాళ్ళు దేవుడు అంట, పెరుమాళ్ళు అంటే పెద్దవాడు. ఆయన ఉదయం సాయంత్రం దర్శించి వెళ్ళేవాడు అన్న. కానీ ఇక్కడ చిన్న విశేషం ఏం జరిగిందంటే నిమ్మది రంగనాథుని ఓడించాడు రామాను, దేవుడు ఓడించాడు, దేవుడిని ఓడించాడు, ఓడించాడు. ఎలా ఓడించాడు, జనాలు ఏం చేశారు, రంగనాథుని చూసేవాళ్ళు తగ్గిపోయారు, రామానుజుని చూసేవాళ్ళు కానీ ఊళ్ళో ఎవరో పట్టించుకోలేదు, శ్రీరంగంలో ఎవరికి ఏం బాధపడి మహానుభావుడు దర్శనం చేసుకోవడానికి నాకు ముందు వస్తున్నారు. కానీ ఎక్కడైనా పేచీలు డబ్బుల్లోంచి వస్తాయి, తల్లికి కూతురికి కూడా డబ్బుల్లోంచి వస్తుంది పేచి. వాళ్ళు మీకు చెప్పాడు రామాయణం ప్రపంచం ఉన్న మాయనంతా కూడా తీసుకొచ్చి డబ్బు అనేటువంటి అక్షరాల్లో తీర్చాడు భగవంతుడు. ఈ అత్యధిక స్వాములు ఏం చేశారు, ఏంటి మనకి జనం తక్కువ వస్తున్నారు కోయిల్లోకి, వాళ్ళు రామానుజుని చూడటాన్ని లెక్కి పెడుతున్నారు. వీడు ఎంతటి వాడు కలిగి దేవుని ఓడిస్తున్నాడు. అందులో పెద్ద అచ్చడు ఏం చేశాడంటే మనకు వచ్చే ఆదాయం తగ్గుతుంది, అంటే రామానుజుని చంపేస్తే మంచిది అని. డబ్బు మనిషిని ఎంత దూరం తీసుకెళ్తుందని మీరు ఆలోచించారు. ఈ అచ్చడు దాన్ని ఏం అపకారం చేయదు. పైగా రంగనాథుడి బంధం పెట్టి అచ్చడు వాడికి భగవంతుడికి అర్చన చేసినాడు, ఆయనకు కూడా బంధం పెట్టాడు రామాను. ఇంకే నువ్వు గేటు దగ్గర కాపలవాడు ముందు ముందు పట్టుకోవాలి. అతనికి ఏం గుడ్డు పుట్టింది, రామానుజుని ఏదో రకంగా చంపేస్తేనే కానీ మనకు వచ్చి పైసాలు దొరకదు, మనకు పైసాలు చనిపోతాడు అని చెప్పారు. రామానుజుని ఏదో రకంగా చంపాడు, దానికి ప్లాన్. ఇది కథ చెప్పడం కోసం మీకు నేను కథ చెప్పలేదు, ఇక్కడ చిన్న మాట ఆ మాట కోసం మీకు ఎంత చెప్పాను. చంపడానికి నిర్ణయం చేసుకున్నారు రామానుజుని. ఎవరు పెద్ద అర్చక స్వామి పెద్దవాళ్ళు, ఎలా చంపడం, రోజు నీరు చంపటం, చంపేయాలి గౌరవంగా చంపాలి, చంపడం కాదు. ఎలా చంపాలి, రోజు మీద చంపకూడదు, సరి 10 మంది కర్రలు పెట్టి కొట్టించి చంపకూడదు, గౌరవంగా చంపకూడదు, చంపినట్టుగా కనపడకూడదు, చచ్చిపోకూడదు అని బాగా ఆలోచించి ఆలోచించి బాధ్యతతోటి ఏమని చెప్పాడంటే వచ్చి మనకు వచ్చి ఆదాయం కొంచెం తగ్గుతాను, రామానుజుని చంపాలనే సంకల్పం నాకు వచ్చింది. మీరు మహానుభావులు నా ఇంటికి భోజనానికి దయచేయండి నేను చెబుతాను, ఆయన భోజనానికి వస్తాడు. వచ్చినప్పుడు ఏం చేస్తామంటే అన్నంలో విషం కల్పేసి, అంటే తిన్న 1 గంట 2 గంటల్లో చచ్చిపోయేలేక విషం కల్పేసి తయారు చేసి నేను వచ్చాక ఉండింది కానీ విషం అట్లా తయారు చేయ అని అచ్చక స్వామి గారు భార్యతో చెప్తే నేను అలాగే చేయించు దానికి ఎంత న్యాచురల్గా ఉండొచ్చు. నేను భర్త ఆదాయం తగ్గుతాను, మరి ఆవిడకి తగ్గినట్టే కదా, ఇలాగ అందరికి దానికి ఉండను కొన్ని అలాగే చేస్తాను మామూలు మంచిది దానికి. అప్పుడు అన్న అతని అచ్చక స్వామి గారు ఈ మాట కోసం చెప్తున్నాను, నేను ఇన్ని జన్మలు పుణ్యం చేసుకుంటే నీలాంటి భార్య నాకు దొరికిందన్న, నేను ఎవరు కాపాడతాడు చెప్పండి. నేను పూర్వజన్మంలో ఇన్ని జన్మల నుంచి పుణ్యం చేసుకొస్తాంటే పుణ్యం చేసుకొస్తాంటే నీలాంటి భార్యను పెరుమాళ్ళు నాకు ప్రసాదించాను. వాడు మనకెందుకు పోయి చంపడము అంటున్నా, నేను నోట్లోకి మాట బయటకు వచ్చింది వాడిని వచ్చింది అంటే భవిష్యత్తులో ఎన్ని జన్మలు ఇస్తే నువ్వే నాకు బాధ్యతలు ఉండాలి. ఈ మాట కోసం వాళ్ళు ఎవరు కాపాడతారు, ఏ దేవుడు వాళ్ళని కాపాడతారు? వీరేది పిలిచాడు రామానుజుడు వచ్చాడు. ఆ ప్రశాంతమైన మూర్తి, నిర్మలమైన ఇంద్రియాలు, ఇంద్రియ వాసన లేని మనిషి, సామాన్య ప్రజానీకం కోసం కుల మత భేదం లేకుండా తన 120 సంవత్సరముల జీవితాన్ని కట్టుబెట్టిన మనిషి భోజనానికి వచ్చాడు ప్రశాంతంగా కూర్చు. అందులో విషయం ఉందని రామాయణుడు ఆ ముఖం చూసి దగ్గరికి ఎంత మహానుభావం మనం చంపేస్తున్నాం. ఆ కళలో ద్వేషం ఎలా ఉంటుందో కనపడటం లేదు, అసూయ అనేది ఎలా ఉంటుందో కనపడటం లేదు, కామ వాసన కానీ క్రోధ వాసన కానీ ఆ కళ నుంచి బయటకు రావటం, ఆ కళ నుంచి ఆ ప్రవాహం లేదా కాంతి బయటకు వస్తుంది. మనమే ఏమైనా కొన్ని కోపం కనిపిస్తుంది, ఏమిటి ఆ ప్రశాంతమైన కళ్ళు ఉంటుంది, ఎంత లోకోత్తర పురుషుని చంపబోతుంది అని ఒక్కసారి కళ కాని వడ్డించి వీరు ఏం చేశారు అత్యధిక స్వామి, అది విషయం తయారైపోయింది ఫుడ్ తయారైతే అత్యధిక స్వామి తెలిసి ఈయన ఏం చేస్తున్నాడు, ఆ పక్క గదిలో తిరుగుతున్నాడు వాడు, ఎలా లోపల భయం ఉంటుంది కదండి. అందుకే ఏదైనా చెడ్డ పని చేసినామని పోలీసులు ఏం చేస్తారంటే ముందు ఆయన గుండె పరిష్కారు. ఆ ఉద్దేశం ఏంటంటే తప్పు చేసిన మనిషికి గుండె కొంచెం వేదంగా కూడా అన్న వడ్డించేమన్నాడు. కానీ అక్కడ కూర్చోడు, అక్కడ విస్తరణ దగ్గర కూర్చోడు, ఆయన గంతు కూర్చోడు, బయట వరండాలో తిరుగుతున్నాడు. ఈ పాడి 2 ముద్దలు తింటాడు, 3 ముద్దలు తింటాడు అనుకుంటాడు. రామానుజుడు అంటే ఎవరో అనుకోకుండా రాముడు తమ్ముడు లక్ష్మణ్ కలిపాడు. అమాయకత్వం నేను పెట్టే విషయం గ్రహించలేడా, కానంటే గ్రహింపు కనపడుతుంది, చంటి బోలుడు లేదు, అది ముందు గ్రహించి పారిపోవడం గొప్పతనం కాదు. ఆ 4వ సంవత్సరం 5వ సంవత్సరంలో ఉన్న బోలుడి మనస్సు ఎంత నిర్మలంగా ఉందో అంత నిర్మలంగా ఉండదు రామానుజుడు. కలుపుతున్నాను అనం కలుపుతానండి, వాడి ముఖం అంత ప్రశాంతంగా చూస్తాను. అత్యధిక స్వామి కాయం, ఇంకా కొన్ని శకంలో మరణం ఖాయం, ఎంత ప్రశాంతం. ఈ హృదయం నుంచి కూడా ఆ మనిషిని చూసేడు శాంతి పొంగి పొంగి వరవలాది అప్రయత్నంగా ఒక మాట ఆవిడ నోట్లో చెప్పారు. ఇంకా మొదట ముద్ద నోట్లో పెట్టలేదు, అప్రయత్నంగా ఆవిడ నోట్ల నుంచి ఒక మాట ఇచ్చారు. ఆవిడ కలిపితంతో మాట ఉంది ఎఫర్ట్లే కాదు. ఇంకా కొన్ని సెకండ్లు ముద్ద నోట్లు పెట్టుకోబోతున్నాడు. ఇప్పుడు ఆవిడ అంటుంది యాచిక స్వామి రామానుజ, నువ్వు తినబోయే అన్నంలో విషయం తన భర్తను చెప్పిన మాటలో మర్చిపోయి తన శరీరాన్ని మర్చిపోయాడు, ఈ ప్రకృతిని మర్చిపోయింది, అసలు అన్నం విషయం అన్నంలో విషయం ఎందుకు పెట్టిందో మర్చిపోయింది, ఈ లోకాన్ని మర్చిపోయి రామానుజ నువ్వు తినబోతున్న అన్నంలో విషం కలపబడి. అప్పుడు రామానుజుడు ప్రశాంతంగా ఒక మనం చేశాడు, నాకు విషయం పెట్టాడు ప్రశాంతంగా నిలిచాడు. ఆ మాట అన్నాక కూడా నువ్వు అత్యస్వామి నాకు విషయం ఎందుకు పెట్టావని అడగలేదు, నువ్వు ఎందుకు పెట్టావు నాకు ఈ అన్నంలో విషయం ఎందుకు కలిపావని అత్యస్వామి భార్యను అడగలేదు. ప్రశాంతంగా నిలిచిపోయాడు, బయటకు వచ్చి చెయ్యి కడుక్కున్నాడు నిమ్మడిగా తనకు. ఇప్పుడు ఎందుకు నీకు ఈ మాట చెబుతున్నానంటే తన భార్య వెంటనే అంగీకరించినట్టు ఇతను ఏడుగా కూర్చున్నట్టు అనిపించింది. ఆ మాట ఒక్క మాట కోసం ఇదంతా చెప్పాను, వాళ్ళని ఏ దేవుడు కాపాడగలడు, ఏ మతం కాపాడదు. అశాంత శకుత సుఖం, శాంతి లేని వారికి సుఖం లేదు, సుఖం వేరు భోగం లేదు. మన బుద్ధితోటి ఆలోచించి నిర్ణయించుకునే శక్తి ఏనాడో మనం కోల్పోలేము కాబట్టి శబ్దానికి అర్థం తెలియక మాటలను మనం సాంబార కింద చూసేసుకుంటాం. ఇక్కడ భగవంతుడు ఏం చెబుతున్నాడంటే మీకు సుఖం కావాలంటే శాంతి కావాల, అశాంత శాంతి లేని వాడికి సుఖం ఎక్కడ నుంచి, మీకు శాంతి కావాల, మీకు సుఖం కావాల, సుఖం కావాలంటే ఏది కావాలి, శాంతి కావాలి. అసలు ఏమి చెప్పాలి భగవంతుడు, తప్పు చెప్పాడు. సుఖం కావాలంటే డబ్బు కావాలని చెప్పాలి, ఇప్పుడు కృష్ణుడు చెప్పిన తప్పు చెప్పాడు. ఇంకా తప్పు చెప్పాడు మనకన్నా తెలియదు, అసలు లేవు కదా మన అనుకూలం ఏమిటి, డబ్బు ఎక్కువ ఉంటే సుఖపడవచ్చండి, ఈ అబద్ధం నిర్ణయించింది మనం నటించొద్దు. సర్వసాధారణంగా సామాన్య మానవుడు యొక్క అభిప్రాయం ఏంటంటే ఎంత ఎక్కువ డబ్బు ఉంటే అంత సుఖపడవచ్చు అని ప్రతి వాడు ఎక్కువ అలా కృష్ణుడు తెలియ చెప్పేశాడు, అలా తెలియ చెప్పేసి అది భగవంతుడు ఎలా అవుతాడు? ఈ సృష్టిని రచన చేసిన వాడికి ఈ మాత్రం ఉంటుంది. చిన్నప్పుడు మా ఇంటికి ఒక స్వామి గారు వచ్చేవాడు, ఆయనకి భోజనం అయిన తర్వాత ఈ గుళ్ళో శనగలు పంచి పెడతారు చూడండి, అవి ఈ మాత్రం శనగలు ఆయనకి మామూలుగా పెడితే భోజనం చేసిన వెంటనే ఈ శనగలు తినేస్తారు. నేను ఒకరోజు అన్నా, కానీ వీరికి మరి అభివృద్ధి చేయటం కదా, మీరు ఎన్ని శనగలు తినేస్తున్నారంటే ఆయన అన్నారు, గడ్డి మీద దిగుబడి ఈ శనగలు లెక్క. మెడ్రాసులో నేను బిఏ తల్లి చదువుకున్న రోజుల్లో ఒక 20 రోజులు నాకు అన్నం పెట్టి వాళ్ళు నాకు నమస్కారం పెట్టాను, నీకు నేను అన్నం పెట్టలేదు. వారు 20 రోజులు నాకు అన్నం పెట్టి వాడు నమస్కారం పెట్టాడు. మీరు నలుగురు తిన్న అన్నం తింటున్నారు, మీరు ఇచ్చే డబ్బులు మాకు కెట్టదు, బయట నుంచి మాకు రేపు నుంచి మా హోటల్కి రావు, ఈ విషయం మీరు తెలియదేమన్నారు అని ఆయన చెప్పాడు. అలాగే కృష్ణుడికి సృష్టి రచన ఎంత చేసిన వాడికి ఈ మాత్రం విషయం తెలియదు. ఆయన ఎంత బాగా చెప్పారు, గడ్డి మీద తినే నాకు ఈ శనగలు అభివృద్ధి అన్నారు. ఇక్కడ భగవంతుడు ఏమి చెప్పిన అంటే ప్రతి వాడికి సుఖం కావాలి, దేవుడు లేడని చెప్పేవాడు కూడా సుఖం కావాలి, దేవుడు ఉన్నాడని చెప్పేవాడికి సుఖం కావాలి, అమెరికా వాళ్ళకి సుఖం కావాలి, రష్యా వాళ్ళకి సుఖం కావాలి, ఇండియా వాళ్ళకి సుఖం కావాలి, నాకు సుఖం అక్కర్లేదని చెప్పిన మనిషి మీరు సృష్టిలో ఎక్కడైనా చూశారు. అంటే భగవంతుడు ఏం చెప్తున్నాడంటే మీకు సుఖపడాలి మీకు ఉంటే ముందు శాంతిని సాధించు. అయితే ఇక్కడ డబ్బు విషయం ఎందుకు చెప్పలేదు? ఒక డబ్బు యొక్క విలువ కృష్ణుడికి తెలియదా? అయితే డబ్బు విలువ లేదని మీరు అంటారా? ఇక్కడ చిన్న సీక్రెట్ ఉంటుంది. శాంతిలోంచి సుఖం పుట్టుకొస్తుంది, డబ్బులోంచి భోగం పుట్టుకొస్తుంది. డబ్బు విలువ ఉంది, డబ్బు వల్ల ఏమొస్తుందండి? భోగం. మీకు సుఖం కావాలా? శాంతి సాధి. భోగం కావాలా? డబ్బు సంపద. ఎలక్షన్స్ వంతి అండ్ ఎంజాయ్మెంట్ ఏదైనా. దిస్ టూ హెల్త్ టూ డిఫరెంట్ థింగ్స్. మనం ఇటు పోతుంటే నరసాపురం వస్తుంది, ఇటు పోతుంటే నిర్వల వస్తుంది. నరసాపురం కారెక్కి నిర్వల రావటం నేను బాధపడతాను, మనకి ఏం వర్కత్తుంది కాదు. నరసాపురం కార్యక్రమం ఏంటి, ఎలసేపు చూసినా నిర్వల రాదనుకుంటే అలా నిర్వల తీసుకెళ్లే కారు, నరసాపురం తీసుకెళ్లే కారు. మీ బోర్డు చదివారా? భూమి చదవకుండా కార్యక్రమేనా? డబ్బు వల్ల మనిషికి భోగం వస్తుంది, శాంతి వల్ల ఏమొస్తుంది? సుఖం వస్తుంది. అయితే శాంతి ఎలా వస్తుంది? భగవంతుడు ఇక్కడ కొన్ని చెప్పి ఆత్మీశ్వరు శాంతి ఎలా వస్తుంది? ఆత్మను తెలుసుకోవడానికి చేసే ప్రయత్నం వల్ల శాంతి పోతుంది. భగవంతుడు ఇక్కడ చూడండి, ఆత్మ ఇచ్చారు చలిత ఇంట్లో ఆత్మను తెలుసుకోవడానికి చేసే ప్రయత్నం వల్ల శాంతి పోతుంది. మీరు ప్రకృతిని పరిశోధిస్తుంటే, ప్రకృతిని పరిశీలిస్తుంటే అశాంతి పోతుంది. ఎందుకంటే అందులో ఉన్నది అశాంతి కాబట్టి. ఆత్మని పరిశోధిస్తుంటే, ఆత్మను పరిశీలిస్తుంటే మీకు శాంతి పడుతుంది. ఇంకా ఆత్మ పరిశీలనలో శాంతి ఉండదు. నువ్వు ఎన్ని జన్మలు ఎత్తినా, ఎన్ని శవాలను వంచినా, ఎన్ని భోగాలు అనుభవించినప్పటికీ నీకు కనుక ఇంద్రియ నిగ్రహం లేకపోతే ఆత్మలోంచి శాంతి వస్తుందన్న తలంపు కూడా నీకు రాదంటున్నాడు భగవంతుడు వాసుదేవుడు. నేను మీకు చేసే సహాయం లేదు, లోకంలో శాంతి లేదు. భగవాన్ ఒక చక్కటి మాట చెప్పాడు, నీకు జగత్తు కనిపిస్తున్నంత కాలం ఆత్మ దర్శనం. ఆత్మ దర్శనమైన వాడికి జగత్తు. మనందరం భోగాలు కోరుకుంటాం. ఎందుకు కోరుకుంటున్నాం భోగం? ధనవల సుఖము శాంతి పొందుతాం. ఇక్కడ భగవంతుడు ఏం చెబుతున్నాడంటే భోగము సుఖం లేదు శాంతి. నిజమైన సుఖం, నిజమైన శాంతి, నిజమైన కాంతి. కాంతి దాత, శాంతి దాత మనలో ఉన్న ఆత్మదేవుడే. దేవుడు ఇక్కడే ఉన్నాడు, అది ఆత్మరూపం. ఈ దేవుడు లేనప్పుడు, ఈ లోకం లేనప్పుడు, ఈ జీవుడు లేనప్పుడు, ఈ జీవరాశి అంతా పుట్టినప్పుడు కూడా ఆత్మ ప్రకాశిస్తుంది. దేవుడు లేకుండా ఆత్మ ఉండగలదు, కానీ ఆత్మ లేకుండా దేవుడు ఉండదు. అసలు ఆత్మకి ఎగ్జిస్టెన్స్ పేరు. ఆత్మకి ఏం పేరు? ఎగ్జిస్టెన్స్ అంటే ఉనికి, అస్తిత్వం అని పేరు. ఎగ్జిస్టెన్స్, నాలెడ్జ్ అండ్ బ్లిస్, దాని పేరే ఎగ్జిస్టెన్స్. అంటే ఎప్పుడు ఉంది అని అర్థం. ఈ దేశమే కనుక నిజమైతే, ఇదే నిజమైతే ఎప్పుడు ఎందుకు ఉంటాం? పంచదారు లేని కాఫీ, పంచదారు లేని టీ ఎలా ఉంటుంది? మీరు నిత్య జీవితంలో ప్రేమలో చేసి పనులు, మీరు ఏ పని చేసినా ఇంటి దగ్గర దేవుడి పరంగానే కాదు, లోక పరంగానే చేయండి. ఏ పని చేసినప్పటికీ మీరు ప్రేమ భావనతో చేయండి. జ్ఞానం వచ్చి మీ గురువుల దగ్గర మీ సింహం తరగారు కాపలాతారు. నన్ను ఏ కనుక నిజమైన భక్తులు అయితే నన్ను ఏం చేయమంటారు? లోపలికి ఇప్పుడు రమ్మంటారు. అని జ్ఞానం వచ్చి మీ గురువుల దగ్గర కాపలాతారు. ఇంకా మీ దేవుడి అడ్రస్ మాకు తెలియదు, మన అడ్రస్ దేవుడికి తెలుసు. అంటే మన బొమ్మలోకి వచ్చాడు, నిలబడి ఉంటాడు, నన్ను ఏం చేయాలి? దీనికి ఉంటే ఉపాయం. మీరు దైనందిన జీవితంలో మీరు మామూలుగా మీరు చేస్తున్న పనుల్లోనే ప్రేమ భావనతో మీరు మీకు జ్ఞానం. ఎవరితోటైనా ఎవరితో వ్యక్తులతో మాట్లాడినప్పుడు సాధ్యమైనంతరకు చేదు మాటలు ప్రయోగించకుండా తీయటి మాటలు స్వీట్ వాళ్ళు. మాటల వల్ల నిర్వధాలు వస్తాయి, మాటల మనసును పాడలేదు. మీరు ఎదుటి వ్యక్తితో ఎవరితోటి మాట్లాడినప్పటికీ మీరు సత్యనారాయణ చెబుతున్నప్పటికీ ప్రీతిగా చెప్పాలి, ఎదుటి వాడి ఫీలింగ్ అర్థవకుండా చెప్పాలి, ఎదుటి వాడికి అర్థమైందా చెప్పాలి. బెటరెస్ట్ వర్డ్స్ వాడకూడదు, స్వీట్ వర్డ్స్ వాడకూడదు. మన తినే వస్తువుల్లో తీపి కావాలి, ఏమండి చేతిగా అంటే మనం కోరేవాళ్ళం తింటాం, కంచం ఇచ్చేస్తాం గోడ ఒకటి. మన లోపల తిన్నే వస్తువులు మటుకు తీగా ఉండాలి, లోపల నుంచి బయటకు వచ్చే మాటలు చేతిగా ఉన్న పర్వాలి. ఇది అనుభవంలో ఉండాలి కానీ మీకు కలిపి చెబుతున్నాను. నేను మీకు అనుభవంలోకి లేని విషయం ఏది విరుద్ధంగా నీకు నేను చెబుతా ఉంటే, రీజన్కి నీకు దూరంగా చెబుతుంటే తీసి మూట కట్టి నేను చెప్పను ఉంటే ఎవరు చెప్పినా మూట కట్టి పక్కన పెట్టి ఒక జ్ఞానికే పనితీరు పని ఉంది. దైనందిన జీవితంలో మీరు మామూలుగా చేసుకునే కర్మ చేయాలి కదా పని చేయాలి, ప్రేమ భావనతో మీరు నీకు జ్ఞానం. మనం చేసే ప్రతి పని అహంకారంతో ఒక దానం చేసినా ధర్మం చేసినా కేవలం ప్రీతి ప్రేమ కాకుండా ఎంతో కంటే లోపల మనకు తెలియకుండా అహంకారం అవుతుంది. అంటే కర్తృత్వ బుద్ధితో నేను కర్తనే, నేను కాబట్టి ఇంత చేస్తున్నాను, ఇదంతా నా వల్ల అవుతుంది అని అనుకుని వాడు చేస్తున్నాను. అలాగే కర్తృత్వ భావన పెట్టుకుని మీరు చేతితో చేసే ఈ పనికి, మీరు నోటితో మాట్లాడే ప్రతి మాటకి, మీ మనసులో వచ్చే ప్రతి తరంపులకి కోటి జన్మల తర్వాత కూడా ఇవ్వరు ఆన్సర్ అవ్వదు, మీరు సమాధానం చెప్పవచ్చు. కృష్ణుడు కొన్ని వేల మందిని చనిపోయే వాడికి పాపం రాదు, వాడు కర్తృత్వ బుద్ధి. మనం ఏ పని చేసినా మీరు పరిశీలించుకుని ఏ పని చేసినా కర్తృత్వ బుద్ధితో చేయాలి. అంటే నేను కర్తృత్వంతో ఒక మాట మాట్లాడుతుంటే, కర్తృత్వ బుద్ధి వల్ల నాకు తలంపు వస్తే, కర్తృత్వ బుద్ధి వల్ల నేను చేతులతో పని చేస్తుంటే ఎప్పటికైనా మంచికి మంచి చెడ్డకి చెడ్డని అనుభవించి తీరవలసిందే. నేను శవాలను మోస్తూ ఉండవలసింది. మీరు దేవుడికి నమస్కారం పెట్టే వాళ్ళంటే నీ భక్తులకి మీరు జమ కట్టుకోకూడదు. గుళ్ళోకి వెళ్ళే ప్రతి వాడిని భక్తులకి మీరు జమ కట్టుకోకూడదు. గుళ్ళోకి వెళ్ళే ప్రతి వాడి భక్తులకి ఈ వార్తలు అందరికీ మోక్షం వచ్చాయి. నువ్వు బొట్టు పెట్టుకున్నవాడు భక్తుడు, అడ్డం బొట్టు పెట్టుకున్నాడు భక్తుడు, రోజు గుళ్ళోకి వెళ్ళినవాడు భక్తుడు, ఇలా ఎక్కడైనా ఒక మాట చెప్పాను చెప్పి బొట్లు కొడాలని చెప్పాడు. మీరు బొట్టు ఉందని కాదు, నేను ఇటువంటి కొడాలని చెప్పాడు. ఈ మధ్యన ఒక భక్తుడు ఒక మాట అన్నాడు, చాలా ఆలోచించే ఒక విషయం నేను కనిపెట్టాను. ఏం కనిపెట్టాను అంటాడు, మనం ఎప్పుడూ కొబ్బరికాయలు కొట్టుకుంటే దేవుడు గుళ్ళోకి వెళ్ళి కొబ్బరికాయ కొట్టే బదులు మన ఇంటికాడి దేవుడికి కొబ్బరికాయ కొట్టేసుకోవడం మంచిది. దేవుడు ఎక్కడైనా దేవుడే, కొబ్బరికాయ మధ్య కొట్టేటప్పుడు మన దేవుడు గుళ్ళో కొట్టే బదులు ఇంటికాడి దేవుడికి కొట్టేసుకోవడం మంచిది. ఇంకేదంటే దేవుడు గుళ్ళో కనుక కొబ్బరికాయ కొడితే ఒక చెక్కే మనకు వస్తుంది. మన ఇంట్లో దేవుడికి మనం కొట్టేసుకుంటాం అనుకోండి, రెండు చెక్కలు మనం పత్రం చేసుకుంటాం. దేవుడు గుళ్ళో కొడతాం అనుకోండి, ఓ చెక్క మీరు అచ్చిక సోమరాజు తీసేసుకుంటారు, మనకు ఒక చెక్క వేసుకుంటాం. అంటే భక్తుని ఎలా తీవ్రం సలహా ఇచ్చారు. భక్తుడి నిజంగా కొబ్బరికాయ కొడుతున్న మాట నిజమే, ఇంటికాడ అది వాడు మోక్షం వస్తున్నాను అది మీకు చెప్పి ఇలా గుర్తిగా తెలియకపోయింది ఎలా కనిపించాడు. మరి మనకు ఎప్పుడైనా తగ్గింది విషయం, మోసం చేయటం కూడా ఎంతో కొంత తెలివి లేనివాడు మోసం చేయలేదు. మీరు భక్తుడే ఇంటికాడ కొబ్బరికాయ కొడుతున్న మాట నేను అది వాడికి మోక్షం వస్తుంది అది మీకు నేను చెప్పి మీరు కనిపించిన వాళ్ళందరూ భక్తులు అనుకోవచ్చు. మెరిచేదంత బంగారం వస్తుంది. జ్ఞాని కాని వాడు పుస్తకాలు చదివితే ఎంత నష్టం వస్తుంది, జ్ఞాని అయిన వాడు పుస్తకం చదివితే అంత లాభం. ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. మీకు నేను ఏదైనా సహకరించగలను కానీ నేను మిమ్మల్ని ఉద్ధరించలేను. మీరు చేసే పనికి నేను ఏదైనా సహకరించగలను నా చేతనే అనుకోరు, కానీ ఉద్ధరించలేను. ఎవరు ఉద్ధరిస్తారు? మీ మనస్సు మిమ్మల్ని ఉద్ధరిస్తారు, మీ తల్లిదండ్రులు కూడా మిమ్మల్ని ఉద్ధరించారు. ఫిబ్రవరి 16వ తారీఖు ఎంతో భక్తిగా ఉన్నాం, కానీ మార్చి 1వ తారీఖు మళ్ళీ తలుపు వచ్చిందన్నారు. కారణం చల్లబడిపోతుందని మనకు తెలుస్తాను. మీరు ఎవరు నాకు సైజు చెప్పరు, మీకు మీ ఆలోచన కోసం నేత ఇస్తున్నాను. ఇలా మనకు తగ్గుతాం లేదంటే తగ్గుతాం, మనం చూస్తాం. మనం మరి ఏ కారణం వల్ల తగ్గుతాను ఎవరైనా చెప్పగలరండి? ఈ ఆటిపోట్లు మనకు వస్తున్నాయి కదా. అక్కడ ఇప్పుడు 1వ తారీఖు దాకా ఎందుకంటే ఆరింటికి ఎలా ఉంటుందో చెప్పలేదు. ఎంత టైం ఎంతో చెప్పండి, 3 అయిందండి, ఆరింటికి ఎలా ఉంటుందో చెప్పలేదు. మరి ఎక్కడో 1వ తారీఖు ఇప్పుడు వస్తున్నారు, దీనికి కారణం మనం తెలియకపోవచ్చు. అసలు జరుగుతుందా లేదా మన అనుభవంలో లేదా, ఒక రోజు ఒక రకంగా ఉంటుంది, ఒక రోజు నాకు భక్తే ఉంటుంది, ఒక రోజు దేవుడు ఉన్నాడు అనిపిస్తుంది, ఒక రోజు పాడు ఏమీ లేదు దేవుడు లేదు దేవుడు ఆలీలు కల్పించారు. ఏ కారణం వల్ల మనకి ఈ వికారం పుడతాం? మన ఇంద్రియాల నిగ్రహం మనకు లేక, మన ఇంద్రియాలు మన స్వాధీనంలో లేక, మన ఇంద్రియ నిగ్రహం మనకు లేక ఈ ఇంద్రియాలు ఏం చేస్తున్నాయి? ఈ వికారం కలిగించేస్తున్నాయి. ఈ ఇంద్రియాల వల్లే మనకి అప్ అండ్ డౌన్స్ వస్తున్నాయని సంగతి ముందు మనకు తెలియాలి. అది ఈ ఇంద్రియాల గురించి కృష్ణుడు చెప్పినంత విపులంగా మీకు ఎక్కడ చెప్పండి. మీకు ఎంతసేపు రమణస్వామి ఆత్మ 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 ఆయన కనుక ఏడు మీద కూర్చొని ఏడు మాటలేదు ఆయన, ఆ ఇంద్రియాలు కూడా ఎక్కడ. మీకు భగవద్గీతలో గీత పొడుగున ఇంద్రియాలు ఇంద్రియాలు జాగ్రత్త ఇంద్రియాలు జాగ్రత్త వాటిని నమ్మకు వాటిని నమ్మకు, నువ్వు ఎప్పుడప్పుడు ప్రమాదంలో పడగొట్టేస్తాయి, నువ్వు ఎప్పుడు గట్టెక్కాయని అనుకో, ఆవలి ఒడ్డుకి వెళ్ళానని అనుకో, ధరించానని అనుకో. ఎంతకాలమైతే ఈ శరీరంలో ప్రాణం ఆడతాందో, ఎంతకాలమైతే ఈ శరీరంలో ప్రాణం కొట్టుకుంటాందో, అంతవరకు ఈ ఇంద్రియాలని నమ్మకం తనని తరింపజేయాలని ఆప్యాయతతో, ఆకాంక్షతో, ఆదర్శంతో తన హృదయాన్ని పిండి చెబుతున్నాడు వాసుదేవుడు. అలా ఒక మంచి మాట చెప్పేవాడు ఎవడు మేడం? కనీసం మన శ్రేయస్సు ఒక మంచి మాట చెప్పే పెద్ద మనిషి ఎవడు మేడం? మనకన్నీ
ఏది ప్రీతండి మనకి?
మీకేమనిపిస్తుంది? మా ఆయన అంటే చాలా ప్రీతి అనిపిస్తుంది. మీ ఆయన సంపాదిస్తాను లేకపోతే భర్త సంపాదన కనుక లేకపోతే వాడు ఇంట్లో నడుస్తుంది శవం. భర్తకి సంపాదన లేదనుకోండి, ఆ భార్య ముందే ఎలా కనిపిస్తున్నారు? శవమే కానీ అన్నం తింటాను ఇంట్లో నడుస్తున్నాడు. ఇంకా వల్లకాలు పంపదు. మీ ఆయన బాగా కోట్లు సంపాదన చేస్తున్నారు అనుకోండి, అయినప్పటికీ మీకు మీ ఆయన కంటే మీ ప్రాణం అంటే ఎక్కువ ప్రియ. మీకేమైనా రోగం వచ్చిందనుకోండి, మీ ఆయన ఏం చేసుకుంటారంటే డబ్బు అంతా తీసుకున్నాను రాయుడు పడాక గోల్డెన్ సంపాదించారు నాకు ప్రాణం పోతాండి రాయుడు తీసుకుని ఖర్చు పెట్టండి. ఏం చేసుకుంటారు మీరు సక్సెస్? మీరు ఏం చేసుకుంటారు? ఖర్చు పెట్టండి. ఎంత డబ్బు ఖర్చు పెట్టండి? మా జిన్నూరులోనే ఒక అతనికి ఒక ఎకరం పొలం ఉంది. ఆ ఎకరం పొలం అందించుకుని రాయుడు బయటకు చేసుకున్న తర్వాత ఖర్చు పెట్టండి. తనకున్నది ఎకరమే పొలం. వీరికి ఎకరం పొలం పోయింది, ప్రాణం పోయింది. అంటే వైద్యం చేయించుకోవడం తప్పని కాదు, వాళ్ళు చేసి వాళ్ళు చేశారు ఏం చేస్తే మొత్తం ఇది బతకలేదు. అంటే ఏమిటి? తనకున్నది ఒక ఎకరమే, ఇది మీరు ధరించవలసింది. ఈ ఎకరాన్ని కాపాడుకున్నా ప్రాణాన్ని కాపాడుకున్నా ఇట్ ఈస్ ట్రబుల్. తన ప్రాణాన్ని కాపాడకూడని మనిషి కాదు. ట్రిప్లికేం కాదు సార్ది కోవులను అది ఆదివారం సమాజంలో ఒకటి చెప్పలేదు. నేను మీకు ఎప్పుడు మాట చెబుతున్నాను అంటే 15 సంవత్సరాల పూర్వం మాట చెబుతున్నాను. మెడ్రాసు ట్రిప్లికేం కాదు సార్ది కోవులను. నేను సాయంత్రం 6 గంటలకి పాదసార్థి కోవులకి వెళ్ళాను. అదో శనివారం పాదసార్థి నమస్కారం పెట్టాను. నమస్కారం పెడితే అచ్చిన స్వామి గారు ఏమన్నారంటే, ఇవన్నీ పక్కనే రామకృష్ణకృష్ణ స్వామి గారు ప్రతిరోజు శనివారం సాయంత్రం 6 మొదలు 7 గంటల వరకు సాయంత్రం 6 మొదలు 7 గంటల వరకు భాగవతం చెబుతారండి. మీరు వినాలంటే వెళ్ళి వెళ్ళండి. నాకు జ్ఞానం గురించి మాటలు ఏం చెప్పినారు వాటిలో కొంచెం భక్తి కోసం కూడా అయినా అట్లే తేడా చూడక్కలేదు. ఎవరు నూటంటే జ్ఞానం చెప్పాడు, వాడి నూటంటేనే భక్తి చెప్పాడు, వాడి నూటంటేనే యోగం చెప్పాడు, వాడి నూటంటేనే కర్మ చెప్పాడు. అందులో భేదం చూడటం మందపడదు. సరే వెంటనే వెళ్ళాను. వెళ్ళడు స్వామి గారు భాగవతం చెప్తే జనం 20 మంది కంటే లేదు. నేనేం చేశాను? వెనకాల లేట్ కమర్మా, నేను ముందే కూర్చుంటూ బాను, వెనకాల కూర్చున్నాను. వెనకాల వచ్చినాడు, వెనకాల కూర్చుంటే మంచి ఉద్దేశం వెనకాల. ఆయన ఏం చేస్తున్నాడు నన్ను రావటం చూశాడని భాగవతం చెప్పి స్వామి గారు. కానీ మధ్య మధ్య నా వంకలా చూస్తున్నాడు. కానీ మీరు ఏ ఊరి ఏంటో పలకండి. ఒక యోగి వచ్చి మన మధ్యలో కూర్చున్నారు. యోగం చేస్తున్నాను చూపించవచ్చు ఎవడై ఉంటాడు వాడు. మీరు మమ్మల్ని యోగంటే నన్ను అంటున్నాడు, నేను ఎలా అనుకుంటాను అసలు? ఆ భావంలో లేదు కదా నేను అసలు. ఏంటి రాజమ్మ గారు అబ్బాయి యోగి అంటాడని వీళ్ళు వాళ్ళు ఆచి చూస్తున్నారు ఎవరు నీ స్వామి గారు అంటారు. అప్పుడు నన్ను ఏది పెట్టు సరే భాగవతం చెప్పేసాడు పూర్తి అయిపోయింది. నాతో ఏమి పలకరించలేదు ఆయన, నాతో మాట్లాడలేదు. ఇది ఏ గ్రామం కూడా నన్ను అడగలేదు. మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి నేను అడగలేదు. ఒక ప్రశాంతంగా ఒక నిమిషం చేయకు మీకు నా వంక చెప్పాను. ఆటోలో వచ్చాడు ఆటోలో. అప్పుడు నాకు అనిపించింది ఈయన అంశం నాకు పూర్తి పెట్టాను. ఆయన యోగి ఎందుకన్నాడు? అది అబద్ధం అవచ్చు. ఆయన యోగి ఎందుకన్నాడు? చిన్నప్పటి నుంచి నాతో స్నేహం చేసిన వాడు ఎవడు నన్ను యోగం లేదు. కానీ అప్పుడు నాకు అనిపించింది ఆయన అంశం నన్ను నూటికి నూరు పడు తప్పింది నన్ను యోగి అంటాడు. సుమారు ఈ మాటలు 10 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు ఈ ఆదివార సమావేశాలు లేదు. మీకు ఇంకో చిన్న చిట్టగా చెబుతున్నా, పెద్ద స్ట్రగుల్ అవుతుంది మీకు. మీరు చేసే ప్రతి పని ఏం చేస్తున్నారు మామూలుగా? లోక ప్రీతి కోసం చేస్తారు, ఈశ్వరు ప్రీతి కోసం చేయాలి. జ్ఞానం ఇచ్చేది లోకం కాదు, జ్ఞానం ఇచ్చేది ఈశ్వరుడు. మనం లోకం ఒడిలో కాదు, మనం తల దాచుకునేది ఈశ్వరుడు ఒడిలో తల దాచుకోవాలి. మీరు లౌకిక పనులే చేయండి ఈశ్వరుడు సంతోషం కోసం, ఈశ్వరుడు ప్రీతి కోసం కనుక మీరు చేస్తూ ఉంటే ఈశ్వరుడు పరమానందం పొంది మంచి వగ్రండి. ఈ గుమ్మల్ని తలుపుల్ని ఎంత బాగా చేస్తాడో, మంచి టాపీ మేస్త్రి సిమెంట్ పని ఎంత బాగా చేస్తాడో, మళ్ళీ బేట్లు ఇవ్వకుండా క్రాక్ ఇవ్వకుండా ఈ టాపీ మేస్త్రికి ఈ వడ్డానికి భగవంతుడు తీసుకుపోతాడా? అలా భగవంతుడు ఏం చేస్తాడు? భగవంతుడికి మీరు సంతోషం కలిగిన పనులు చేస్తుంటే తన స్వరూపం ఎలా తెలుస్తుందో మీకు అని ఆలోచించి తన స్వరూపాన్ని తెలుసుకునే బుద్ధిని మీకు ఇస్తాడు. అంతవరకు నాకు జ్ఞానం రాదు. చిచ్చ మాటలు అండి. నా గౌరవాన్ని నేను మర్చిపోయానా? నా అహంకారాన్ని నేను మర్చిపోయానా? నా అధికారాన్ని నేను మర్చిపోయాను. ఈ లోకాన్ని నేను మర్చిపోయాను. ఈ దేహాన్ని నేను మర్చిపోయాను. నాకు జ్ఞానం కాదు. చాలా మంది అనుకుంటారు దుర్యోధనుడు ఎవరు చెప్పిన మాట నేను ఒకటి కాదు. కారణం ఏంటండి? ఒకటే కారణం, అధికారం కాదు. ఇప్పుడు మనకైనా ఏ ముఖ్యమంత్రి పదవో ప్రధానమంత్రి పదవో ఇస్తే తీసుకెళ్ళి
మనం ఒకరి ప్రజలు న్యాయం చెప్పిన వింటాము మన గ్యారెంటీ. ఆ పవర్ అది కృష్ణుడు చెప్తే దుర్యోధనుడు వినండి. కారణం ఏంటనుకుంటున్నారు మీరు? పవర్ ఆ పవర్ లో ఉంది ఆ సీక్రెట్. నిజమైన డెమోక్రాట్ శ్రీకృష్ణుడే. డెమోక్రాటిక్ ప్రిన్సిపల్స్ నిజంగా ఆచరించిన శ్రీకృష్ణుడే. రాయబారం పేరేమిటి మనకు తెలుసు, కానీ రాయబారం ప్రజాస్వామ్య పరిస్థితులు అవలంబించాలి. కృష్ణుడికి తెలియదు రాయబారం ఏమవుతుందని, భగవంతుడికి తెలియదా? కానీ ప్రజాస్వామ్య పద్ధతి అవలంబించడం కోసం తన రాజభారం తీసుకుంటాడు. అది నిజమైన డెమోక్రాసీ. మానవుడికి తన ప్రాణం అంటే పరమప్రీతి, తన డబ్బు కంటే, తన భర్త కంటే, తన ఇల్లు కంటే పరమప్రీతి. ఎందుకు పూర్వం ఒక పెద్ద మేడం నాయన ప్రాణం పోతాంటే ఏం చేశారు? ఇంట్లో ప్రాణం పోతే మంచిది కదా అని తీసుకొచ్చి ఎవడపాటలు పెట్టాడు. మేడ పాపం కట్టుకున్న నాలుగు అంతస్తులు మేడ. నిజంగా ఆయన సంపాదించి నాలుగు అంతస్తులు మేడ కట్టాడు. ఆ సంపాదించుకుంటే కింద దింపేశాడు, మళ్ళీ మేడ పాడు చేస్తాడు. మాము డోర్ గడ్లో పెట్టారు. ఈ పెద్ద కొడుకు కొంచెం భక్తి ఉంది. మా భక్తి అంటే ప్యూర్ భక్తి కదా, మిచ్చర్ భక్తి. నాన్నగారు నాన్నగారు నారాయణ అనుకోండి, నారాయణ అనుకోండి. ఆయన అంటున్నాడు కానీ మనకు రాకుండా జబ్బటి ఉంది. ఇప్పుడు ఈ పెద్ద కొడుకు ఏం చేశాడట? ఎవరు డాక్టర్ గారు, మా నాన్నకి మంచి పవర్ఫుల్ ఇంజక్షన్ ఒకటి చేసేయండి, ఎలాగే చచ్చిపోతాడు ఇంకైనా. పాపం ఏదో చెప్పాలనుకుంటున్నాడు నారాయణ రావాలనుకుంటున్నాడు. ఒకవేళ ఆ మాట కొన్ని 10 నిమిషాలు నామం చేసుకుంటారు, మేము కూడా నామం చేస్తాం. ఆయన ఇరుకులో ఉండేలా మాకు చేయండి అంటే మాట వచ్చేలా. అదే డాక్టర్ గారు కొంత ట్రై చేశాడు. ఇక్కడ ఏం చేస్తాడని స్ట్రగుల్ ఏంటి? ఆ దోడ పాకలో దూడ దాట తుడిచే చీపిరికట్ తినేస్తాను. ఆ చీపిరికట్ట తిన్నవ్వకుండా చీపిరికట్టను జాగ్రత్త పెట్టమని చెబుతున్నాడు. పెద్ద కొడుకు ఏమనుకుంటున్నాడు? నారాయణ అంటున్నాడేమో. వీళ్ళని బద్ధజీవులు అన్నాడు రామకృష్ణ ప్రభు. సంసారం అంటే కనిపించే మనుషులు సంసారం కాదు, మన ఇంట్లో ఉన్న మనుషులు సంసారం కాదు. సంసారం అంటే ఇట్ ఇస్ ఎ లాంగ్ 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 నైట్, ఇట్ ఇస్ ఎ డార్కెస్ట్ నైట్. ఇట్ ఇస్ ఎ లాంగ్ 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 నైట్, ఇట్ ఇస్ ఎ డార్కెస్ట్ నైట్. మరణించిన తర్వాత చీకటి లోకాలలో ప్రయాణం చేస్తున్నప్పుడు మనకు తెలుస్తుంది ఒక ఇంకా సంవత్సరాలు. ఇంట్లో వాళ్ళకి మనకి సంబంధం ఎంతకాలం ఉంటుంది? 30 సంవత్సరాలు, 5 సంవత్సరాలు. తర్వాత మీరు ట్రాన్స్ఫర్ లెక్కలు వస్తాయి, వాళ్ళకి ట్రాన్స్ఫర్ లెక్క. మీరు చేసి పని నిర్మలంగా చేయండి, గౌరవాల కోసం గొప్పల కోసం చేయండి. మీకు ఈశ్వర అనుగ్రహం. మామూలు సింపుల్ పనులే చేయండి, పలక మించిన పనులు చేయమని అంటాం లేదు. మీ శక్తికి అనుకూలమైన పనులు చేయండి, సింపుల్ గానే చేయండి. కేవలం ఈశ్వర ప్రీతి కోసం చేయండి. ఈశ్వరుడు తగిన బుద్ధిని మీకు ఇక ప్రసాదం, బుద్ధి యోగం ఇక ప్రసాదం. ఇదికి ఆచార్య గారు చెప్పిన మాట ఏంటి? ప్రాణం అందరికంటే ప్రీతి, తన డబ్బు కంటే, తన భర్త కంటే, తన ఇంట్లో ఉన్న వాళ్ళంటే ఎవడ ప్రాణం వాళ్ళ. ఇంకా ఆచార్య గారు చెప్పులు లేకుండా, చెప్పులు కూడా లేకుండా దేశం అంత పర్యటిస్తుంది. ఎంత అనురాగం లేకపోతే మన మీద ఈ మాటలు చెప్పడం. నీకు బాగా డీరెస్ట్ నీరెస్ట్ అనుకున్నటువంటి నీ ప్రాణానికి నువ్వు ఎంత విధి వస్తున్నావో అంతకంటే ఎక్కువ సత్పురుషు యొక్క సహవాసానికి నువ్వు గొప్పపడతావు. అది ఆచార్య వారు చెప్పి నీ ప్రాణానికి నువ్వు ఎంత విలువిస్తున్నావు, ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నావు, ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావు నీ ప్రాణానికి నువ్వు అంతకంటే ఎక్కువ ఇంపార్టెన్స్. నువ్వు సత్పురుషుల యొక్క సహవాసానికి కనిపిస్తే నీ బతుకు గౌరవపడుతున్నట్టు ఆచార్య స్వామి. సత్పురుషులు జరిగిన మీద కాలక్షేపం కోసం వెళ్ళకూడదు. ఈ పరమార్థాన్ని తెలుసుకోవాలని సాధన చేసేవాళ్ళు ఇలా అంటూ ఉంటారు. కానీ చాలా ప్రయత్నం చేస్తున్నామండి, ఏమి గమ్యం కనపడటం లేదు, గోలు కనపడటం లేదు, ఏమి అభివృద్ధి కనపడటం లేదు అని అంటూ ఉంటారు చాలా మంది సాధన చేసేవాళ్ళు. దానికి కారణం రెండే, ఒకటి వైరాగ్యం లేక, రెండు ఇంద్రియ నిగ్రహం. వైరాగ్యం లేని వాడికి, ఇంద్రియ నిగ్రహం లేని వాడికి జ్ఞానం కలగదు. ఒకవేళ తుదు ఏదో కొంచెం ఏదో మెలుకు 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 అంటూ మెరిచినట్టు ఎక్కడైనా కాకని బుద్ధికి అందినప్పటికీ అది నిలబడదలుచున్నాడు భగవంతుడు. వాసు ఆచార్య స్వామిలా చెప్పారు, నువ్వు ఎంత కీర్తి సంపాదించినా, నువ్వు ఎంత డబ్బు సంపాదించినా అయ్యి నీ శరీరం తొలి సమానమే అన్నారు. ఏం ముహూర్తం వాడుతుంది? నీకు ఎలా ఉందో నాకు తెలియటం లేదు, కానీ నాకు అమృతం కాదు. ఏం ముహూర్తం వాడుతుంది? నువ్వు ఎంత కీర్తి సంపాదించినా, ఆయనంత గొప్పవాడు, నాతో సమానమైన వాడి సమాజం వాడు, ఏదైనా కీర్తి కిరీటం నువ్వు అలంకరింపజేసుకున్నప్పుడే ఆచార్య వారు అంటారు చూడండి, ఎక్కడి నుంచి చెబుతున్నాడు చూడండి ఆ మాట. ప్రకృతి మనిషి మాటలు చెప్పగలడా? నీ దేహం ఎంత శాశ్వతం, నీ దేహం ఎంత ఇంపెర్మనెంట్. నువ్వు సంపాదించిన కీర్తి, నువ్వు సంపాదించిన కీర్తి, నీ సంపాదించిన ధనం నీ దేహంతో సమానమయ్యా. మనం ఏది ఎంత ఆప్యాయించి రాకపోతే, మెంటల్ రిజర్వేషన్స్ లేకుండా తన మనసుని, తన శరీరాన్ని, తన శక్తిని, తన ఇంటలెక్ట్ని, తన పవర్ని అంతా మన కోసం ఖర్చు పెట్టాడంటే ఎవరు ఖర్చు పెడతారు? వాళ్ళు భగవంతుడి యొక్క అవతారం కాదు. చిన్న మంచి మాట చెప్పే వాళ్ళు ఈ సమాజంలో ఎంతమంది? ఒకవేళ మంచి సలహా మనకు చెబితే, ఆ మంచి మాట మనకు చెబితే మనం కూడా బాగుపడిపోతామని మంచి మాట వాళ్ళకి తెలియకపోవడమనే ప్రబుద్ధులు ఎంతమంది ఉన్నారు? వాళ్ళకి అజ్ఞానం. మన వివేకంలో చాలా గొప్పవాడని మనం అనుకుంటున్నాం.
అవతార పురుషుడు అని అనుకుంటున్నాం. రామకృష్ణ పరమహంస గారు పక్క పక్క నుంచి ఇంటి వాడు తీసుకోవాలి అని మనవుడు ఎవరితో స్నేహాలు చేస్తున్నారు. దాన్ని బట్టి అసలు స్నేహాల యొక్క ప్రభావం మనిషి యొక్క బ్రెయిన్ మీద ఎంత వచ్చింది. అవతార పురుషుడు అనుకున్నట్టు వివేకానంద అనేది ఈ నిఘా ఎవరికి రామకృష్ణుడు ఇంద్రంలో కామెతం. నువ్వు ఎటువంటి వాడో మాకు చెప్పవు. నీ స్నేహితుని పేరు నాలుగు పేర్లు చెప్పు, నీ గురించి నీ అంతనా కట్టుకుంటాను. నువ్వు ఎటువంటి వాడో మాకు చెప్పదు. నీ స్నేహితుని పేరు నాలుగు పేర్లు చెప్పు, ఎవరోతో స్నేహాలు చేస్తున్నావు, నీ నియస్ట్ ఫ్రెండ్స్ నీయస్ట్ ఫ్రెండ్స్ ఎవరో వాళ్ళ పేరు నాలుగు పేర్లు చెప్పు, దాన్ని బట్టి నీ అంతనా నాకు తెలుస్తుంది. ఇది ఇంగ్లాండ్లో ఇంగ్లీష్లో సాంగ్ టీకింగ్ ఎలా ఉండాలంటే, ఒక ప్రొఫెసర్ చెప్పిన మాట మీకు చెప్తున్నాను. ఒక స్టూడెంట్ లెసన్ ఒకసారి నేర్చుకుంటే చాలా, ఉపాధ్యాయుడు రెండుసార్లు నేర్చుకోమని చెప్పాడు ఆ ప్రొఫెసర్. కానీ నీకు ఎలా నీతి విరుద్ధంగా ఉంటుంది, చెప్పేవాళ్ళు రెండుసార్లు నేర్చుకోవాలంటే వినేవాడు ఒకసారి నేర్చుకుంటే చాలు, పాట ఉంటా వినేవాడు ఒకసారి నేర్చుకుంటే చాలు రెండుసార్లు నేర్చుకోవాలి. కానీ చెప్పేవాడు మనకి రెండుసార్లు నేర్చుకోవాలి. దీనికి కారణం అడిగారు, ఏమని ఎలా చెబుతున్నాడంటే అంటే అన్నాడు, స్టూడెంట్కి మీకు అర్థమైతే చాలు, ప్రొఫెసర్ మొదటిసారి నేర్చుకునేది ఎందుకంటారా, వాడికి అర్థం అవడం కోసం. మరి రెండోసారి నేర్చుకోవడం తెలుసు, హౌ టు ఎక్స్ప్లెయిన్ ఇట్, ఎనభై వాడికి ఎలా బోధించాలనే విషయం రెండోసారి నేర్చుకోవాలి. నన్ను నేను చంపుకోవాలంటే గుండి చూస్తాను అన్నాడు రామకృష్ణ ప్రభు. కానీ ఎనభై వాడిని చంపాలనుకున్నప్పుడు గుండి చూస్తాను కట్టి ఉండాలంటే భగవంతుడు చెబుతున్నాడు, నేను పాడు చేయడానికి ఒక ఇంద్రియం చాలు, నన్ను కన్ను ఎంత పెద్దది, ఒక చిన్న నలుసు కంటిలో పడింది అనుకోండి, వస్తువులు సరిగ్గా చూడవు, కన్ను ఎంత పడింది, నలుసు ఎంత చిన్నది, ఇంత చిన్న నలుసు అంత పెద్ద కన్ను డిస్టర్బ్ చేసేసింది. అదేవిధంగా మనం ఎంత సాధన చేస్తున్నాం అనుకున్నప్పటికీ, మనం ఎంత పెద్దవాళ్ళం అయిపోయాం అనుకుంటున్నప్పటికీ, ఒక చిన్న దోషం ఉంటే చాలు అని నేను పతనం చేయడానికి, ఒక చిన్న నలుసు పడితే ఆ నలుసును బయటకు తీసే వరకు నీ కన్ను ఎలా చూడలేదు, నీ బుద్ధిలో చిన్న దోషం మొత్తం అన్ని దోషాలు ఉండక్కర్లేదు, ఒక చిన్న దోషం, ఒక చిన్న దోషం కనుక మిగిలిపోతే ఆ చిన్న దోషం కూడా నువ్వు శాంతి సామ్రాజ్యంలోకి ఆత్మ సామ్రాజ్యంలోకి ప్రవేశించడం అయితే రద్దు నిలబడుతుంది. ఆ దోషం నేను జయించాలని నువ్వు అనుకున్నప్పటికీ మరణ టైం టెస్ట్ టైం, ఏ మానవుడికైనా మరణ టైం టెస్ట్ టైం, మనం ఏమి దోషాలు లేదనుకుంటాం. కానీ ఆ మరణం వచ్చినప్పుడు మటుకే ఆ దోషం వచ్చి నా మాట నేను నిన్ను చూడను, నువ్వు లేవు అని అంటాను. అది నేర్కెత్తి కదా మనకు కనిపిస్తాం. రాబోయే రాక్షస జన్మలకి ఈ చిన్న దోషం రోడ్డు కంకర రోడ్డు సిమెంట్ రోడ్డు వేస్తుంది చక్కగా. ఒక చిన్న దోషమే ఇంత పతనం చేయడానికి అవకాశం ఉన్నప్పుడు ఎన్నో దోషాలన్న మనిషి గురించి నేరుగా చెప్పుకోగలుగుతున్నాడు భగవంతుడు. వాసులు బతకం ఎంత స్వచ్ఛంగా ఉంటుందో ఈ మనసును అంత స్వచ్ఛంగా ఉంచుకుంటుంది. నాకు రొంపడం అంటే డాక్టర్ గారికి నాకు రెండు రోజుల నుంచి ఆలోచన నాకు రొంప తగ్గటం లేదు. ఒకవేళ మా ఇల్లు బాగాలేదు అనుకోండి, ఇల్లు గురించి ఆలోచన, ఒళ్ళు గురించి ఆలోచన, ఇది వద్దని నేను అంటాను. నీ ఇల్లు మీద ఉన్నీకి ప్రీతి, నీ ఇల్లు మీద ఉన్నీకి ప్రీతి తప్పని నేను అంటాను లేదు. ఇదే కాంక్ష, ఇదే భేదం, ఇదే ఆకాంక్ష. నీ మనస్సును బాగు చేసుకోవాలనేటువంటి ప్రయత్నంలో మీరు ఇంటికి చేరుతున్నారని నాకు దేవుడు లేడు, నీ మనస్సు లేదంటారా, మనం ఎక్కువగా మాట్లాడుకోండి. మనస్సు అనేది ఉండలేదా, మనస్సు ఉంది, కొన్ని దేవుడు కనపడలేదు, మనస్సు కనిపిస్తాడు, మనస్సు కనిపిస్తాడు. నిన్ను బాగా చేసుకుంటారు మీరు సంవత్సరాన్ని కూర్చారు బాగుంది, జాగ్రత్తగా చేసుకుంటున్నారు, ఎక్కడైనా పోతే చిమ్మిడి చేయించుకుంటున్నారు, అన్ని పనులు బాగా చేసుకుంటున్నారు, ఏదైనా రోగం వస్తే మీరు వైద్యం చేయించుకుంటున్నారు, రోగాన్ని పోగొట్టుకుంటున్నారు. మరి ఇదే ప్రయత్నం మీ ఒళ్ళు పట్ల మీ ఇల్లు పట్ల ఉన్న ప్రయత్నం ఈ రకంగా నా మనస్సును నేను బాగు చేసుకోవాలి, నా మనస్సును నేను సరిచేసుకోవాలి, నా మనసులో వంకరలు తీసేసుకోవాలి, నా బాడీకి హెల్త్ ఇవ్వకపోతే కోరుకుంటున్నాను, నా మైండ్ కూడా అటువంటి హెల్త్ ఉండాలి, ఆరోగ్యమైన మనస్సు నేను సంపాదించాలి. ఆరోగ్యమైన మనస్సు కానీ ఈశ్వరుడు అందరూ గొడ్ల గొప్పలకి సూర్యుడు వైద్యం ఏంటి, పగల యొక్క వైభవం, దేవుడి యొక్క వైభవం, సూర్యుడు యొక్క వైభవం గొడ్ల గొప్పలు అడిగితే తెలుస్తుంది. ఆ జ్ఞానం యొక్క వైభవం ఉంటే జ్ఞానసింహాసనం మీద కూర్చుని వాడు మనం మాట్లాడాలి కదా, ఆ జ్ఞానం ఎలా ఉంటుందో మనకి తెలియదు అని వాడుతుంది. మనం జ్ఞానం గురించి సంప్రదించండి, జ్ఞానం గురించి తాకేంది కదా. సూర్యుడు ఉదయం ఎవరైనా చూసింటే ఆ సూర్యుడు ఉదయంలో అన్నం తెలుస్తుంది. రోజు పొద్దున ఎనిమిదింటికి కానీ లేవన్న పెద్ద మనుషులకి సూర్యోదయం గురించి ఏం తెలుస్తారు, వాళ్ళు ఎప్పుడు చూడలేదు సూర్యోదయం, వాళ్ళు చూసింటే కొన్ని బ్యూటీస్ అని వాళ్ళు కలుగుతాయి, ఉడికిన చేపు ఆ గరిటి కూరలో ఉంటుంది, నీకు ఆ కూర యొక్క రుచి ఎందుకు తెలియటం లేదని గరిటిని మనం ఏదంటే మెండపోరపాటు గరిటి పొరపాటు కాదు, అసలు మీకు హృదయం యొక్క లోయల్లోంచి హృదయం యొక్క లోతుల్లోంచి మీకు ఉద్దన్న ఎందుకు తెలుగుకి ఆ ప్రీతి మీకు పుట్టుకల వాళ్ళ సబ్జెక్ట్ మీద అది నీకు కేవలం నేను చెప్పే మాటల వల్ల మీకు రాదు, హృదయం యొక్క లోయల్లోంచి ఆ లోతుల్లోంచి ఈ సబ్జెక్ట్ మీద ఇప్పుడైతే కాంక్ష, ఆ కుటుంబ కాంక్ష మీకు పుట్టుకల రాదు.
సోదర మహాశయ భగవంతుడు వేరు, భగవంతుడి మాటలు వేరు కాదు. కృష్ణుడు ఇప్పుడు లేదు అనుకోవద్దు, ఈ మాటలు మనిషి మాట ఎందుకు మీకు గౌరవం ఉంటే కృష్ణుడు ఎందుకు గౌరవం అంటే మాటకి కృష్ణుడికి భేదం చూడటం అపచారం. ఫిలాసఫర్స్ వేరు, జల ప్రియులైంది ఫిలాసఫర్స్ సింగర్స్ వేరు, సెయింట్ సింగర్స్ వేరు. బజార్లో సంగీతం పాడే వాళ్ళందరూ కూడా సెయింట్స్ కాదు, త్యాగరాజు చేయండి. త్యాగరాజు పాటలు పాడాడు కాబట్టి బజార్లో పాటలు పాడే వాళ్ళందరూ సెయింట్స్ కాదు. రమణ మహర్షి గోచి పెట్టుకున్నాడు కాబట్టి గోచి పెట్టుకున్న వాళ్ళందరూ రిలైంది సూర్యుడు కాదు. ఎవరికో ఒకరికి బట్టపులు ఉన్నవాడు తెలివితేటలు ఉన్నాయని బట్టపులు ఉన్నవాళ్ళందరూ తెలియని వాళ్ళు కాదు. రమణ మహర్షి కూడా ఫిలాసఫర్, చాల ప్రియులైంది ఫిలాసఫర్. త్యాగరాజు కూడా సింగరే కానీ సెయింట్ సింగర్, బజారు సంగీతం కాదు త్యాగరాజు. బజారు కోసం ఆయన పాడలేదు, రాముడు కోసం పాడి. విషయ చింతన ఉన్నంతకాలం ఆత్మ చింతన ఉండదు. మీకు నిజంగా కనుక ఆత్మ చింతన ఉంటే విషయం పోయి. మీకు కొండగుట్టి మాటలు చెబుతున్నాను, మీరు విషయాన్ని చింతిస్తున్నారనుకోండి ఆత్మ పోయింది. ఆత్మను చింతిస్తున్నారనుకోండి మీకు విషయం పోయింది. అంటే మీకు విషయం కనుక తోస్తూ ఉంటే, మీలో బోధం కనుక తోస్తూ ఉంటే మీకు ఆత్మ చింతన లేనట్టు, దైవ చింతన లేనట్టు. నిజంగా మన బుద్ధి ఆత్మ చింతన అలవాటు పడింది అనుకోండి, అంటే పచ్చగడ్డి చిన్న దూడకి దాని ఎదురుగుండా ఒత్తిడి పెట్టి తింటుందండి. అలాగే మీ మనస్సు కనుక ఆత్మ యొక్క రుచి పెరిగితే, దైవానికి సంబంధించిన రుచి కనుక మీకు పెరిగితే, మీ బుద్ధికి ఆ సుఖం కనుక అందితే, మీ చేతికి అందితే, విషయ సుఖాలు మీకు స్ఫురణకే రావు, మీకు తొయ్యనే తొయ్యి. విషయాలు తోస్తున్నాయనుకోండి, విషయాలు మీకు గుర్తుకొస్తున్నాయనుకోండి ఆత్మ చింతన లేదు. మీరు ఏదో విషయాన్ని ధ్యానం చేస్తున్నారు కదా, భగవంతుడు చెప్పిన మాటల మీద మీరు ఎందుకు ధ్యానం చేయరు? మరణ లేకుండా మీరు లేరు కదా. భగవంతుడు చెప్పిన మాటలు మీరు ఎందుకు స్మరణ చేయరు, ఎందుకు ధ్యానించరు, ఎందుకు విచారణ చేయరు? అదే భగవంతుడు లేడండి, ఇది ఏదో చెప్తున్నారు. ఆత్మ లేదండి, మధ్యాహ్నంతో బూడిదైపోతాడు వాడు, తర్వాత జన్మ పాడు ఎన్ని అబద్ధం ఉంది. ఏదో బతుకున్నంతకాలం శుభ్రంగా ఆవకాయమని తీసి మామిడి పండులో ఉన్న రసం ఆ టెంక కూడా శుభ్రంగా అరిగిపోయింది లేదా, నాకి నాకి నా విడిచిపెట్టాడు. అలా ఈ ప్రపంచంలో ఉన్న భోగాలు నాకి 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 చావురాను, ఎందుకు ఈ భగవద్ గీత ఎందుకు ఈ తెలుసు అని చెప్పి పెద్ద మనుషులు లోకంలో లేకపోయారు. వాళ్ళ మాటలో చూసి వీడు మాయిపోకండి. వాడు మన దగ్గర చెప్తున్నట్టే మరణాంతర జీవితం కూడా వాడు చెప్పాడు అలవాటుని. అవి ఈశ్వరుడు అంటాడు, ఎవరో నాకు తెలుసు ఎందుకు ఒకసారి కరువు వచ్చింది, విపరీతమైన ఆకలి బాధ అందరికి, ఆ కరువు గురించి గోరుకుంటాను పరిశ్రమ. మీరు రాత్రి ఏం చేసేవాడికి స్టూడెంట్స్ హాస్టల్లో స్టూడెంట్స్ ఇలా మీరుకు వచ్చినా కొన్ని పని ఉంటుందండి, మీరుకు వచ్చిన పిల్లలు పక్కన పక్కోవడం చూసేవాడు. మీరు కొంప తీసి ఆకలి బాధ పది లేక ఈ రాత్రి నేను తిన్నాడు కదా, శంకరాచార్య ఉన్నారు ఆకలి కూడా ఒక రోగం, దీని ఆకలి రోగం, ఆకలి రోగమే కానీ ఏం వర్ణించండి. మీకు రోగం వచ్చినప్పుడు మెడిసిన్ ఎలా వాడుతున్నావు? డాక్టరే ఒక బెల్లి వేసుకుంటే నువ్వు పది బెల్లి వేసుకుంటావు? అదేవిధంగా మీ శరీరానికి వచ్చే మామూలు రోగాలు ఎలా వస్తున్నాయి? ఆకలి కూడా రోగం, ఆ రోగానికి సరిపడి నువ్వు అన్నం తినడం అంటే అజీర్తిగా తినవచ్చు. విపరీతమైన ఆకలి పుట్టినప్పుడు అన్నం కోసం మన మనస్సు ఎలా ఎదురు చూస్తుందో అంత ఇంటెన్సిటీతో ఈశ్వరుడు కోసం కనుక మన మనస్సు చూస్తే ఆ దేహంలో ఉండగా నీకు మోక్షం వస్తుందని చెబుతున్నది ఆచార్య. దాకం అవుతున్నప్పుడు మంచి నెల మీద మనసు ఎలా అయిపోతుంది? అదే ఇంటెన్సిటీ మీకు ఈశ్వరుడు పట్ల ఆత్మ పట్ల ఉంటే మీకు ఆత్మదర్శనం మనకి ఎలా అనిపిస్తుంది? లోకం ఉంది ఆత్మ లేదు. నిజంగా ఆత్మ ఉంది లోకం, మనస్సు కుదిరిగా ఉంటుంది లేదేమో మనస్సు తిరుగుతారు. దాని అర్థం ఏంటంటే మీ మనసులో దోషం, మనస్సులో దోషం లేకపోతే మనస్సు చెరు, మనసులో దోషం లేని వారికి జాగ్రత్త పడుతుంది. ఇంకా కాస్త లోతుకెళ్ళి ఆలోచిస్తే మనకి ఈ విషయం అందిన అందకపోయినా మనస్సు చెల్లించడానికి ఇంటి గల కారణం దేహమే ఆత్మ. ఈ దేహం పుట్టినప్పుడే నేను పుట్టాను, ఈ దేహం మరణించినప్పుడే నేను మరణిస్తున్నాను, ఈ దేహమే నేను, ఈ దేహానికే పరిమితం అయ్యాను, ఇదే నిజం అనుకున్న వాడికి ఏ జన్మలోనూ జ్ఞానం, దేహాత్మ బుద్ధి ఉన్నంతకాలం వాడికి ఏ జన్మలోని వాడికి జ్ఞానం, ఆత్మబుద్ధి ఉన్న వాడికి జ్ఞానం వస్తుంది, దేహ బుద్ధి ఉన్న వాడికి శ్మశానం ఉండదు. మీ జ్ఞానం ఎక్కడుంది? దేహంలో లేదు, ఆత్మలో. అంటే నీ బుద్ధి ఆత్మ ఎందు ఉంటే నీకు జ్ఞానం కలుగుతుంది, ఇంకా ఆత్మలో జ్ఞానం ఉండదు. నీ బుద్ధి ఎక్కడుంది? నీ ఆత్మలో లేదు, నీ దేహంలో. నేను లావుగా ఉంటే లావుగా ఉన్నానని, సన్నంగా ఉంటే సన్నంగా ఉన్నానని, ఎర్రగా ఉంటే ఎర్రగా ఉన్నాను, నల్లగా ఉంటే నల్లగా ఉన్నాను. దేహాత్మ బుద్ధి ఉన్నంతకాలం వాడికి ఏ జన్మలు వాడికి జ్ఞానం. ఒకసారి ఒక పెద్ద మనిషిని గాంధీ గారు బ్రహ్మ మనిషి దగ్గర పడతాడు. కానీ గాంధీ గారు మిమ్మల్ని ప్రశ్నడమన్నారు, కామాన్ని ఎలా జీవించాలి? బ్రహ్మ మనిషి గారు జీవించాలని ఉపన్యాసం చెప్పలేదు. ఈ దేహభావానికి పరిమితమైనంతకాలం కామాన్ని జయించలేము, ఈ జన్మలోనే కాదు మరి జన్మలేదు, ఈ లోకంలో కాదు పరలోకమైన. ఈ దేహభావం నీకున్నంత కాలం, నీ అస్తిత్వం దేహానికే పరిమితమైనంత కాలం నువ్వు ఏనాడు కామాన్ని జయించలేదు. నరకానికి విషయాలనే వీటిని ముందు పెట్టి అన్నాడు భగవంతుడు వాసన చేస్తాం. ఒకటి కామం, రెండు క్రోధం, మూడు లోపం. మూడు ద్వారాలు నేల చక్కని ద్వారాలు ఈ విశాలమైన సోదర మహర్షులారా. నువ్వు ఎంతకాలమైతే ద్వైత భూమిలో ఉన్నావు, ఎంతకాలమైతే నీ ద్వైత భూమిని అతిక్రమించి నువ్వు వెళ్ళలేకపోయావు, అంతకాలం నీకు కామాన్ని విడిచిపెట్టా. సోదర మహర్షులారా, మనమే ఒక జైలు ఉంది, ఈ దేహం అనే జైల్లో ఇప్పుడు ఉన్నాం. ఈ జైల్లోంచి బయటకు ఎప్పుడు వస్తామంటే ఈ విషయం అర్థం అయ్యే వరకు ఈ జైల్లోంచి బయటికి రావు. మనుషులు జన్మలో ఆ దేహం అనే జైల్లో ఉంటాం. రాజమండ్రి జైల్లో ఉన్నా జైల్లో ఉన్నట్టే, కడలూరు జైల్లో ఉన్నా జైల్లో ఉన్నట్టే, ఢిల్లీ జైల్లో ఉన్నా జైల్లో ఉన్నట్టే. జైలు మారవచ్చు, అలాగే దేహాలు మారవచ్చు, లోకాలు మారవచ్చు. ఎంతకాలమైతే ద్వైత బుద్ధనే ఈ ప్రజల్లోంచి, అహం బుద్ధనే ఈ ప్రజల్లోంచి, ఈ జైల్లోంచి మానవుడు మనసం ఎంతకాలమైతే బయటికి రాదు, వారికి మోక్షం లేదు, వారికి ముక్తి లేదు, వారు ఎన్నడూ జ్ఞానం ప్రకాశించడం ప్రకాశం. నేను చెప్పే మాటలు మీకు ఇష్టం అయితే నమ్మండి, మీకు ఇష్టం లేకపోతే కాదనండి, నాకు వచ్చే నష్టం. ఇది ప్రజెంట్, మనం అందరం ఇప్పుడు జైల్లో ఉన్నాం. ఈ దేవభావన మనందరికీ ఉంది. ఈ దేవభావన కట్టేసి కొడుతున్నాడు ఇస్తాడు మనకు. ఈ దేవభావనకు మన కట్టేసి రంకలు వేస్తున్నాడు, కేకలు వేస్తున్నాడు, దెబ్బలు సమస్తున్నాడు. ఎవడు నీకు సహాయం ఇచ్చాడు? ద్వైత భూమిని జైల్లోంచి, ద్వైత భూమిని ప్రజల్లోంచి, ఈ ద్వైత బుద్ధిని ప్రజల్లోంచి ఏ జన్మలో అయితే వాడు బయట పడతాడో అది వాడు కడతారు. అప్పుడు వరకు మీకు మీ డబ్బు కాని, మీ కీర్తి కాని, మీ గౌరవాలు కాని, మీ బంధువులు కాని, మీ స్నేహితులు కాని, మీ కళ్ళకు కనిపిస్తున్నటువంటి ఈ సమాజం కాని ఎవరు మనకు సహాయం ఇచ్చారు? మీరే కొంత అభివృద్ధిలోకి వస్తా అంటే నిన్ను చూసి రాజు పెట్టి కొట్టే ఈ సమాజాన్ని గుర్తారు. ఏ మహాత్ముని ఈ సమాజం గౌరవించారు? రమణ మహర్షి మీద ఉమ్మరించారు, యేసుక్రీస్తుని చిరివేసి చంపుతారు, సొకటేశ్వరి విషయం పెట్టి చంపారు. ఏ మహాత్ముని, ఏ కీర్తిని ఈ సమాజం గుర్తుందో దీనికి చేతనే కార్యకంటే వెనకాల ఎంతో కొన్ని దుమ్ములేదు. నువ్వు ఎంత మంచి పని చేస్తున్నా అది వెనకాల దుమ్ము లభిస్తూనే ఉంటుంది. కారణకాల దుమ్ము ఎంతో కొన్ని దుమ్ము లభిస్తుంది. నేను విమర్శించే వాళ్ళు ఎప్పుడైనా ఉంటా ఉంటాం, అది చూడదు. ఎవరో విమర్శిస్తున్నారని మీరు కన్నారు పట్టి మరణానంతరం విమర్శించే వాళ్ళు మీకు సహాయం చేయాలి. అది నేను మీకు చెప్తాను. ఈ విమర్శించే వాళ్ళు వచ్చి మీకు సహాయం చేయాలి. అయ్యో ఎండలో ఉంటే నీడలో వచ్చి కూర్చో అబ్బాయి అనన మనుషులా మనం ఉద్ధరించేవాళ్ళం. ఎండలో ఉంటే ఎండలో ఉన్న అబ్బాయి కట్టి నేడు కూర్చు కూర్చో అని అంటే వాడు ఎక్కడ సుఖపడతారు? అంత ఎందుకు మనసులు వీళ్ళ సమాజాన్ని ఉద్ధరించేది దేవుని చూసు. వాళ్ళ గతి నుంచి మనం ఏదో ఆశించడం అంత పడతాం. మీ మనస్సు ఎప్పుడైనా క్షమిస్తూ ఉంటే మీ మనస్సులో ఏదైనా చిన్న చెడగలి అసలు కష్టం సుఖం లేకుండా దేహం ఎందుకు వచ్చింది? దాన్ని ఏమి కష్టం కలగదు, ఏమి సుఖం కలగదు, ఈ దేహం ఎందుకు వచ్చింది? దేహం ప్రారంభం అనిపించడానికి ఈ దేహం వచ్చింది. ప్రారంభం అనుభవం పూర్తి అయిపోయిన తర్వాత, ప్రారంభ అనుభవం ఖర్చు అయిపోయిన తర్వాత ఒక్క శకల్ కూడా మీ ప్రాణం ఒక్క శ్వేతాన్ని గురించిగా నిలుచుకోవడం పిటిషన్ పెడుతుంది. కానీ ఎప్పుడైతే దేహం తల్లి కడుపులో తయారై బయటకు వచ్చిందో ఏ ప్రారంభాన్ని ఈ శరీరంలో పోషాలు అనుభవించమని ఇస్తాడు, ఆ ప్రారంభం ఖర్చు అయిపోయిన తర్వాత ఒక్కొక్క శ్వేతాన్ని గురించిగా నిలుచుకోవడం పిటిషన్ పెడుతుంది. కానీ భగవంతుడికి రెండే రెండు చాలు నవ్వొస్తున్నాయి. నవ్వడం అంటే స్మైల్ చేస్తాడు రామకృష్ణ పరమాన్ని. ఎప్పుడట ఎవరికైనా రోగం వచ్చినప్పుడు వీళ్ళు బతికించే బాధ్యత నాదని డాక్టర్ చెప్తే కబుర్లు చూసి డాక్టర్ కొడుతున్న ఉంటారు. చావబోయే వాళ్ళు చచ్చిన వాళ్ళ గురించి చూస్తారు, చావబోతున్న మనం చనిపోయిన వాళ్ళ గురించి చూస్తారు. రెండోసారి ఎప్పుడు నవ్వు వస్తున్నట, గోడకాల అన్నదమ్ములు దెబ్బలాడుకుని సుప్రీంకోర్టుకి వెళ్ళాం. ఇప్పుడు ఒక కడుపుని చీల్చుకుని బయటకు వచ్చారు, అన్నదమ్ములు అంటే ఒక కడుపుని చీల్చుకుని బయటకు వచ్చారు. ఏమంటా అంటే అన్నగారు తమ్ముడు తమ్ముడు అంటారు. తమ్ముడేమంటాట అమ్మ అన్న మా తమ్ముడు లేకపోతే నేను ఉండలేదని చెప్పి అన్నగారు ఉన్నాడు. మా అన్నయ్య కనపడకపోతే నేను ఉండదని చెప్పి తమ్ముడు ఉన్నాడు. ఇవన్నీ అహంకారంగా పరిమితి స్నేహాలు అనురాలు వీళ్ళు పంచుకున్నాక గోడకాల ఎక్కడైనా చిన్న పీకి వేస్తే మనసులో కోర్టు అయిన తర్వాత హైకోర్టు అయిన తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయినట్టు అప్పుడు చిన్న నవ్వు వస్తుంది తీసుకుంటాడు. ఎంత నిజమైన ప్రేమ సోదర మహాశయ గారు, మనకున్నదంత ఫాల్స్ నాలెడ్జ్, రియల్ నాలెడ్జ్ అనుకుంటున్నాము. అంతేకాదు అంతే పదం, మనకున్న నాలెడ్జ్ అంతా ఫాల్స్ నాలెడ్జ్, ఎక్వైర్ నాలెడ్జ్, రియల్ నాలెడ్జ్ కాదు. ఈ రియల్ నాలెడ్జ్ కనుక మనకుంది ఎన్నో లిబరేషన్ లో ఉంటాయి. మనకున్నది ఫాల్స్ నాలెడ్జ్. రియల్ నాలెడ్జ్ ఉదయించిందంటే ఆ శకంలో మెరుపులాది జ్ఞానం ఉదయించింది. ఇంకా కొంతమంది మనుషుల యొక్క అహంకారం ఎంత దూరం వెళ్ళిపోతుందంటే ఈ రోజున మనం మరణిస్తే రేపు పొద్దున సూర్యుడు ఉదయించడం మానేస్తాడు. ఎంత పరాకష్టకరితం వచ్చిందో, ఎంత అహంకారం సింహాసనం మీద కూర్చుంది. మీరు వినయాన్ని విడిచిపెట్టకుండా, యూనిటీ విడిచిపెట్టకుండా, మీరు డబ్బు సంపాదించుకునేటప్పుడు, మీరు ప్రీతి ఉన్న వస్తువుని సేకరించుకునేటప్పుడు ఎంత శ్రద్ధను మీరు చేసేస్తున్నారో, అంతే శ్రద్ధను మీ మనస్సుని మీ ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోవడానికి అంత మీరు తపన పడుతుంటే ఈశ్వరుడు సహాయం చేస్తారు. మీరు కోరక్కర్లేదు, మీరు చేసే ప్రయత్నాన్ని ఈశ్వరుడు చూస్తాడు, మీకు సహకరిస్తాడు. ఈశ్వరుడు కళ్ళు కూడా పనిలేదు, ఈశ్వరుడు మీరు పెట్టే పిటిషన్ కూడా పనిలేదు. ఈశ్వరుడు సర్వసాక్షి, లాస్ట్ వర్డ్. బహుశా ఇది బ్యూటిఫుల్ వర్డ్ కాకపోవచ్చు. ఈ రోజుకి ఒక లాస్ట్ వర్డ్ చెబుతున్నాను, ఒక ఫైనల్ వర్డ్ చెబుతున్నాను. మీకు ఇష్టం లేకపోతే నేను చెప్పిన మాటలను మీరు మర్చిపోయి, లేకపోతే నా మాటలు నాకు ఇచ్చేసి మీ ఇంటికి వెళ్ళి మిమ్మల్ని సవినముగా గౌరవంగా స్పష్టంగా మిమ్మల్ని ప్రార్థించి ఒక చిన్న మాట ఎలిటివ్గా ఈ చిన్న మాట మీరు గుర్తించుకోండి. ఐ అర్నెస్ట్ రిక్వెస్ట్ టూ రిమంబర్, మీరు బజార్లో చీర కొనుక్కోవడానికి వెళ్ళారు, ఆ దుకాణంలో ఫిక్స్డ్ ప్రైస్, నో బార్గైన్. మీరు చీర కొనుక్కోవడానికి ఫిక్స్డ్ ప్రైస్ ఉన్నాం షాప్లో చూశారు. ఇప్పుడు ఏం చెప్తాడు, 175 రూపాయలండి చీర, 175 రూపాయలు ఇచ్చేసి మీరు చీర పట్టుకారు. మీ దగ్గర 175 రూపాయలు లేవనుకుని మాట్లాడు, 170 ఉన్నాయని. ఏమండి నా దగ్గర 170 ఉన్నాయి, 175 చీర ఇచ్చేయండి, వాడు చీర ఇస్తాడు. అదేవిధంగా మీలో ఎన్ని దోషాలు మీరు జయించుకుంటూ వస్తున్నప్పటికీ కొంత అడ్వాన్స్ అయినప్పటికీ ఆఖరి ఒక 5 రూపాయలు లేక మీకు ఆ చీర చేతికి ఎలా రాలేదు? ఒక చిన్న దోషం మీకు అడ్డుపడితే మీ సగం ఉంటుంది మీ చేతికి రాదు సోదా. 170 రూపాయలు మీ దగ్గర ఉన్నాయి, ఒక 5 రూపాయలు ఆస్తి చేసింది ఆ చీర మీ చేతికి రాదు. మన ఊరికి 99 సుగుణాలు ఉన్నాయి, ఒకే దుర్గుణం. ఆ దుర్గుణం చాలు నేను నడకానికి మోసం. నాలో ఉన్న చిన్న దోషం ఉండటం వల్ల ఈశ్వరుడు తన స్వరూపాన్ని నాకు ప్రసాదించడం సోదర మహర్షి. తన స్వరూపాన్ని నాకు ఎప్పుడు, తన స్వరూపాన్ని నాకు ఎప్పుడు అనుకో, ఈశ్వరుడు నాకు జ్ఞానం కల పరమేశ్వరుడు యొక్క స్వరూపాన్ని నాకు ప్రసాదించాలనుకోండి, నాకు జ్ఞానం కల. ఈ ఒక్క మాట మిమ్మల్ని జ్ఞాపకం ఇచ్చుకోమని ప్రతి మాది శివ 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 శివం శివ శివం నారాయణ నారాయణ నారాయణ.